ధోత్కారమునరిల్చు తొండంబు చెలువున శేఖరాకారమునరిల్చుడుంఠి ప్రాణం పోవడానికి సిద్ధంగా ఒక మనిషి పడుకున్నట్టు పాపం కాశీలో. బావోయని ఒళ్ళంతా వేడెక్కి చచ్చిపోతూ ఉంటే, నాయనా ఒళ్ళంతా వేడెక్కిందా, మరణం నీకు బాధ కలిగిస్తోందా అని వెంటనే డుంటి విఘ్నేశ్వరుడు వచ్చి తొండంతో గంగానదీ జలం పట్టుకొచ్చి ఈ తొండం చివరి నుంచి ఎప్పుడైనా ఏనుక్కి చూశారో లేదో, సన్నగా నీటి తుంపర్లు పడతాయి. ఆ నీటి తుంపర్లు చల్లగా ఉంటాయి, న్యాచురల్ ఏసీ అన్నమాట. చల్లని నీటి తుంపరలు డుంటి విఘ్నేశ్వరుడు మీద చల్లుతాడు. ఈ చల్లని నీటి తుంపరలు మీద పడగానే హాయిగా ఉంటుంది వాడి ప్రాణానికి పాపం. భాగీరథీ పయ గంగా పరిపూర్ణ జలములు మీద చల్లు. అమ్మవారు గంగానది తామరాకులు పట్టుకుని ఆ తామరాకులతో చల్లని నీరు తెచ్చి, నాయన ఏం భయపడకరా, హాయిగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతావు అని మీద ఆ చల్లని నీళ్లు తల్లి ఆ తామరాకులతో విసిరికర్ర విసిరినట్టు విసురుతుందన్నమాట గంగ. ఓ పక్కన పార్వతి, మరో పక్కన గంగానది. ఇప్పుడు మరో తమాషా జరిగింది, ఇంతకంటే చల్లదనం వచ్చింది. అదేమిటి అంటే, అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచి ఆనందమిచ్చున చలాధిపతి కూర్మి ఆడుబిడ్డ. అమ్మవారు జగన్మాత పార్వతీదేవి, నా బాబే నా బాబే, విశ్రాంతి తీసుకోవడానికి వెడుతున్నావా అని చల్లని తన చీర కొంగుని, పసుపుతో ఉన్న కొంగుని నీటిలో తడిపి ఈ పాలిళ్ళు కదులుతూ ఉండగా ఇలా విసురుతుంది, చీర చెంగుతో విసురుతుంది. అంటే బిడ్డకి పాలు ఇవ్వడానికేమో పాలిళ్ళు చూపిస్తోంది, బాధ లేకుండా ఉండడానికి పసుపు పయ్యదతో విసురుతుంది అన్నమాట. అమ్మవారి చీర చెంగుకి ఎప్పుడు పసుపు ఉంటుంది. పూర్వం ఆడవాళ్ళు చీర కట్టుకునే ముందు కొంగుకి పసుపు రాసేవారు. ఈ పసుపుతో కూడిన చీర చెంగుని పుచ్చుకొని ఆయన మీద ఇలా విసిరింది. కొంగు తీయగానే ఏమవుతుంది, అమ్మ వక్షోజాలు కనపడుతున్నాయి. అంటే పిచ్చాడా, అపూర్వమైన సంగీత సాహిత్యాలు అనేటటువంటివి నా పాలిళ్లలో ఉన్నాయి, నా పాలు తాగు, నువ్వు నా బిడ్డవి, చచ్చే ముందు నా పాలు తాగితే ఇవి పాలు కాదు, నీ పాపాలు తొలగించే పాలు, నిన్ను శాశ్వతంగా కైలాసానికి పంపే పాలు అని తన పాలను కూడా ఇస్తూ విసిరి వాడి మరణయాతన తొలగించింది. అన్నిటికంటే మించి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఒరే, నా నగరంలో చచ్చేవాడికి నరకయాతన ఉండదు, మరణ బాధ ఉండదు అని ప్రేమగా నిమిరి వాడిని ఎడమ చెవి నేల మీద పెట్టి కుడి చెవి పైకి పెడతాడు. ఇక్కడ కొంచెం కిటుకు వినాలి. సహజంగా శివుడెప్పుడు కుడి చెవిలోనే చెబుతాడు ఓంకారం. ఒక్క మరీ చాలా సూక్ష్మజీవులైతే తప్ప, అంటే మసిక శిశువులకి చీమలు దోమలు ఈగల వంటి చిన్నవి ఉన్నాయి, వాటికేమో ఎడమ చెవిలో చెబుతాడు. తక్కిన వాటికి మాత్రం, మనలాంటి మానవులకి మాత్రం ఎడమ చెవి నేల మీదకి పెట్టి దక్షిణశ్రుతి అంటే కుడి చెవి పైకెత్తుతాడు. ఎత్తి నీకు ఇంక మీదట మోక్షం ఇస్తున్నాను అని ఓమని చెప్తాడు. చెప్పగానే వీడు కొంచెం ఇలా కదులుతాడు, అంటే ఎడమ చెవిలో కూడా చెప్పమని. మళ్ళీ ఓం అంటాడు ఆయన, మళ్ళీ వీడు కదులుతాడు. ఇది చూసి చాలా మంది వీడు బతుకుతున్నాడేమో అనుకుంటారు. బ్రతకడు, వాడికి ఇక పునర్జన్మ లేకుండా చేసే స్థితికి తీసుకెడుతున్నాడు ఆయన. ఈ విధంగా దక్షిణ శృతిలో ఈశ్వరుడు ఓంకారం చెబుతాడు. పెద్ద నిద్ర హాయిగా నిద్ర పట్టే స్థితిలోకి వెళ్ళిపోతుంది. మరణయాతన ఇతనికి పెళ్లి భోజనంలా తయారవుతుంది. ఇంత హాయిగా ప్రాణం విడిచిపెట్టే సద్యోగం మహాయోగం కాశీలో మాత్రమే ఉంటుంది మానవులకి. అందుకే కాశీలో మరణించితే యోగం. ఇది చెప్పాలంటే కూడా నా మనసు అంగీకరించదంత ఆనందం కలుగుతుంది అన్నమాట. వాక్కులు తడబడతాయి ఇక్కడికి వచ్చేసరికి. అది సద్యోగం. తక్కిన చోట్ల మరణం దుర్యోగం, తక్కిన చోట్ల అది చచ్చే చావు, కానీ కాశీలో చావు కాదు. శాశ్వత కైవల్యం, అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణం మోక్షం అన్నమాట. ఒక పక్కన డుంటి విఘ్నేశ్వరుడు తొండంతో నీళ్లు తల్లి ఆనందం పెడుతున్నాడు, మరో పక్కన గంగానది
విసిరికర్రతో విసురుతోంది, తామరాకుల విసిరికర్రతో. మరో పక్కన అమ్మవారు పాలిచ్చి కొంగుతో విసురుతోంది. ఈశ్వరుడు అంతటి వాడు చెవిలో ఓంకారాన్ని చెబుతున్నాడు. అందుకని కాశీ 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 అనుకోవాలి. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, కాశీ 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 అనుకోవలసిందే. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు. ఎవడైనా కాశీ వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. రేపెప్పుడో పద్మాకర్ గారిని మీరంతా కలిసి ఆర్గనైజేషన్తో కాశీ తీసుకెళ్లి 9 రోజులు ఉందాం అనుకుంటారు, వరుణ్ గారితో సైతంగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకున్న సమయానికి తీరా కాశీ వెళ్ళడానికి అవకాశం లేకపోయింది అనుకోండి, ఎవడన్నా దురదృష్టవంతుడికి. అలాంటి వాడు బతుకేమిటి అంటే దానికి ఒక మార్గం చెప్పాడు కుమారస్వామి. అందరూ అనండి, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం ప్రవాణః సతతం కాశీవాసఫలం లభేత్. ఇది కుమారస్వామి చెప్పిన గొప్ప శ్లోకం కాశీఖండంలో. అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెడతాను. కాశీ గురించి వెడతాను అంటే కాశీకి వెడతాను. రోజు మనం పొద్దున లేచాక నేను కాశీకి వెడతాను, నేను కాశీకి వెడతాను, నేను కాశీకి వెడతాను అనుకోవాలి. పుత్తిన వెళ్ళడం కాదట, తత్ర అంటే అక్కడ, అక్కడల్లా తత్ర ఏవ అక్కడే, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను. తత్రైవ నివసామ్యహం, నేను అక్కడే ఉంటాను. ఏవం అంటే ఈ విధముగా, బ్రువాణః సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ, బ్రువాణః పలుకువాడు, ఎప్పుడు ఇలా పలికేవాడు ఉన్నాడే, వాడికి కాశీవాస ఫలం లభేత్, కాశీలో నివసించిన ఫలితం పొందుతాడు. ఒకవేళ కాశీ వెళ్ళలేకపోయినా అలాగే లీవ్ పెట్టడం మానవుని కష్టమా? పెట్టాలి, రావాలి. ఒకవేళ ఎప్పుడైనా రాలేకపోతే అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. ఇప్పటికి కూడా తద్దినాల్లో ఈ శ్లోకాన్ని చెప్పిస్తారు కొంతమంది. కాశీ కాశీ అనుకోండి రా అంటారు. కారణం అది, ఈ వంకతో అయినా చచ్చిన వాడికి మోక్షం వస్తుంది, కనీసం నీకైనా రేపు మాపు ఉత్తమ స్థితి వస్తుంది. ఎన్ని క్షేత్రాలకు వెళ్ళండి, ఇందులో చెప్పేశాడు సుస్పష్టంగా, నువ్వు హరిద్వారం వెళ్ళు, ద్వారక వెళ్ళు, అరుణాచలం వెళ్ళు, కాళహస్తికి వెళ్ళు, వెంకటాద్రికి వెళ్ళు, ఎన్ని క్షేత్రములు తిరిగినా చిట్ట చివరికి మళ్ళీ అందరం కాశీ వెళ్ళవలసిందే. అక్కడికి వెళ్ళకపోతే మోక్షం లేదుగాక లేదు. కాశీ వెళ్ళాలంటే మరొక పెద్ద ఇబ్బంది ఉంది ఇక్కడ, అది కూడా ఇప్పుడు భవిష్యత్తులో చెబుతాడు. అది సరే, ఇప్పుడు మొత్తం మీద మణికర్ణిక ఘట్టంలో ఆ దక్షిణ కర్ణిక పడింది. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుని, నాయన ఈ రోజు నుంచి ఇక్కడ స్నానం చేస్తే 10 విధాల పాపాలు పోతాయి, నీ పేరు మీదుగా చక్రతీర్థం అని పిలువబడుతుంది, ఈ స్థలానికి అధినాయకుడివి విష్ణువి మాధవుడివి కేశవుడివి నువ్వు, కాశీకి క్షేత్ర పోషకుడివి నువ్వు, నువ్వు ఇక్కడే ఉండి అందరినీ రక్షించు, కుటుంబ భారం నీది, ఇంత పెద్ద కుటుంబంలో ఎవరికి ఎక్కడ ఏ కష్టం లేకుండా చూడు, పద్మాకర్ గారికి భోజనం దొరకాలి, సుధాకర్ గారికి దొరకాలి, సత్యనారాయణ గారికి దొరకాలి, లింగయ్య గారికి దొరకాలి, ఏకకి దొరకాలి, దోమకి దొరకాలి, వనజ గారి అత్తగారికి దొరకాలి, వాళ్ళ కొడుక్కి దొరకాలి, ఇలా అందరికీ సమస్త కాలాల్లో ఇక్కడ సమానంగా భోజనం దొరకాలి, ఎవడికి ఎంత కావాలో అంతే, మళ్ళీ వద్దన్న వాడికి వద్దు వేయకూడదు ఇక బలాత్కారంగా. అక్కడ ఒక్కొక్కడికి పెసరట్టు అంటే ఇష్టం ఉండదు అనుకోండి, వాడికి పెసరట్టే వెయ్యాలి, వాడు వద్దు బాబోయి ఉంటున్నాడు కనుక, డైజెషన్ పవర్ లేదు కనుక. ఒక్కొక్కడికి పెసరట్టు బాగా ఇష్టమైతే శుభ్రంగా వేసి పారేయాలి. ఏ వెంకటరాజు అనుకో మంచి వేరుశెనగ గుళ్ళు అంటే బాగా ఇష్టం, వేయించి కారం చల్లిన పల్లీల గుళ్ళు అంటే ఇష్టం అనుకోండి, ఆయనకి పల్లీయే పెట్టాలి, ఇంకోటికి గల్లీలోనే భోజనం పెట్టాలి. ఇలా ఎవరికి ఏది అవసరమో అదంతా ఇచ్చేదవుగాక అని ఆ క్షణమే కాశీకి క్షేత్ర పోషకుడిగా ఒక పెద్ద సింహాసనం వేసి అందులో పెట్టి పట్టాభిషేకం చేశాడు. మృక్య గణనాయకుడు, మృక్య జలజాసనుడు, మృక్కిరి దివిజాధీశ్వరులు, మృక్కిరి గణపతి, మృక్కిరి సమస్త జనులు, మృక్కిరియట మృక్కిరట ఆతనికి మృక్కులను ఇచ్చిరి అని అక్కడ లయగ్రాహ్యను ఒక పద్యంలో చెప్పారు. ఆయన్ని అందరూ వచ్చి, శివుడంతటి వాడు కాశీకి నిన్ను పోషకుణ్ణి రాజుని చేశాడు అని భక్తితో, గణేశ్వరుడు మొక్కాడు, జలజాసనుడు బ్రహ్మ మొక్కాడు, దేవతలు మొక్కారు, అందరూ ఈ రోజు నుంచి విష్ణువు మా నాయకుడని అంగీకరించారు. ఏకగ్రీవం, ఎలక్షన్ లేదు, మెజారిటీ లేదు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు కాశీ ఆ వంకతో సమస్త లోకాలకి పాలకుడయ్యాడు. ఆ తదనంతరం కాశీలో ఎవడో ఒక వ్యక్తిని, గొప్ప వ్యక్తిని నియంతగా కూడా పెట్టాలనుకున్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది. ఒకరోజున వేదాలను పిలిచాడు, గొప్ప సభ చేశాడు. సభలో కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో పెద్ద ఆసనం వేశారు. ఆసనం మీద విశ్వేశ్వరుడు కూర్చున్నాడు, పక్కన అమ్మవారు అన్నపూర్ణాదేవి కూర్చున్నది. అన్నపూర్ణాదేవి రెండు రూపాలతో ఉంటుంది అక్కడ, ఒక ఆవిడ అన్నపూర్ణ, మరొక ఆవిడ విశాలాక్షి. విశాలాక్షిదేవి ఏమో శివుడికి కుడివైపు ఉంటుంది, అన్నపూర్ణ ఎడమవైపు ఉంటుంది. నిజానికి ఇద్దరు ఒకటే, కానీ రెండు రూపములతో రెండు పనులు చేస్తున్నారు. విశాలాక్షి కుటుంబానికి కావలసిన వస్తువులు తెస్తుంది, అన్నపూర్ణ అన్నం పెడుతుంది. అంటే ఒక ఆవిడ కట్టెలు తేవడం, పప్పులు ఉప్పులు చింతపండు ఇవన్నీ తేవడం, అందరికీ కావలసిన బట్టలు తేవడం, అందరికీ కావలసిన మొత్తం మీద కొట్లో నుంచి సామాన్లు తెచ్చే బాధ్యత ఆవిడది. సామాన్లు తెచ్చిన వాటిని ఈవిడేం చేస్తుంది, అన్నపూర్ణ రూపంలో వంట చేసి అందరికీ భోజనం పెడుతుంది. కాబట్టి రెండు పనులు చేయడానికి రెండు రూపాలతో ఉంటుంది ఆవిడ. ఆ ఇద్దరు కూర్చున్నారు. ఆ తదనంతరం ఏం జరిగింది, బ్రహ్మ విష్ణువు దేవతలు అందరూ వచ్చారు. కాశీ నగరానికి ఒక మంచి క్షేత్రపాలకుడు కూడా కావాలి, ఒక నియంత గట్టిగా అదుపులో పెట్టేవాడు లేకపోతే ప్రజలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారని భావించి ఈశ్వరుడు ఒకనాడు గొప్ప సభ చేశాడు. విశ్వనాథ భర్త ఆసనంలో కూర్చున్నాడు, కుటుంబ భారాన్ని నెత్తి మీద పెట్టుకున్న విశాలాక్షి ఒక పక్కన, అన్నం పెట్టి అన్నపూర్ణ మరొక పక్కన, దీంతోపాటు బ్రహ్మదేవుడు విష్ణువు దేవతలు అందరూ వచ్చారు. అప్పుడు వేదములు నాలుగు మూర్తిమంతములే అక్కడికి వచ్చాయి. అంటే ఏమిటి, వేదానికి రూపమేముంటుంది, కానీ ఋగ్వేదం కూడా ఒక అందమైన పురుష వేషం వేసుకొచ్చింది. యజుర్వేదం వచ్చింది, అధర్వణ వేదం వచ్చింది, సామవేదం వచ్చింది. ఈ వేదములు నాలుగు నాలుగు రూపములతో నాలుగు కుర్చీలో కూర్చున్నాయి. ఎంతలో రజోగుణం కదా, ఇంద్రుడు లేచి అందరిలోకి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గొప్పెవరు అన్నాడు రెచ్చగొట్టడానికి. అప్పుడు బ్రహ్మ లేచి, నీకేమన్నా వెర్రే, అందరికంటే నేనే గొప్పవాణ్ణి, సృష్టి చేసేవాడిని నేను, మిమ్మల్ని అందరినీ పుట్టించింది నేను. ఓ ఇంద్ర, మీ నాన్న కశ్యప ప్రజాపతిని, ఆ కశ్యప ప్రజాపతి తండ్రి మరీచిని నా మనస్సంకల్పంతో సృష్టించాను. పుట్టించేవాడు ఎప్పుడు గట్టివాడు, నేనే గట్టివాడిని అన్నట్టే. వెంటనే ఋగ్వేదం లేచి, రూపంలో ఉందేమో పైగా బ్రహ్మదేవ ఎంత గొప్పవాడు, ఎంత మాట మాట్లాడు, రజోగుణం నెత్తికెక్కి ఈశ్వర మాయ వల్ల ఇలా పొలుగుతున్నావు, దీనికి శివమాయ అన్నది. శివమాయ అని ఒకటి ఉంది, పదే పదే పురాణాల్లో శివమాయ విమోహిత అంటాడు. శివుడి మాయ అజ్ఞానంలో పారేస్తుంది. ఈ మాయ వల్లే భార్యాభర్తలు కొట్టుకుంటారు, ఈ మాయ వల్లే గురుద్వేషం కలుగుతుంది, ఈ మాయ వల్లే ఒక్కొక్కప్పుడు పొగుడుతాం, పొగిడినప్పుడు నెత్తికెక్కించుకుంటాం, మళ్ళీ రేపు తెగడి కింద పారేస్తాం. ఇది అవ్యవస్థిత చిత్తానికి మూల కారణం మాయ. అందుకే కాళిదాస్ ఏమన్నాడు, క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. కొంతమంది చూశారు లేదు, అంతలోనే సంతోషిస్తారు, క్షణే తుష్టాహ ఒక్క క్షణంలో సంతోషిస్తారు అన్నమాట. అబ్బబ్బ, పద్మాకర్ గారు అంత గొప్పవాడు లేడు, లింగయ్య గారు అంత గొప్పవాడు లేడు, మందనంత గొప్ప ఊరు లేదంటాడు. ఒక్క క్షణంలో సంతోషం, మళ్ళీ అంతలోనే ఎందుకు మారిపోతాడో తెలియదు, క్షణే రుష్టాహ అంతలోనే కోపం పొందుతాడు, ఛీ మంధనంత చెడ్డది లేదంటాడు. ఎంత మూర్ఖుడు వీడు, మంధన ఎప్పుడూ మంధనే, నీ బుద్ధిలో మార్పు వచ్చింది తప్ప. అంతలోనే సంతోషం అంతలోనే కోపం. వితుష్టాస్త క్షణే క్షణే, ప్రతి క్షణము వీడిలో భావాలు మారిపోతాయి, భావోద్వేగాలు మారిపోతాయి. అందుకే నిత్యం ద్వేషం పొందుతాడు. అవ్యవస్థిత చిత్తుడు అంటారు వీడిని, అంటే వీడి మనస్సు నిలకడలేదు. అలాంటి వాళ్ళు ఎంతకాలం తపస్సు చేసినా, ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రల్లో మునిగినా, ఎన్ని పురాణాలు విన్నా, వాడు సాధకుడు కాడు, వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని వీరిని అవ్యవస్థిత చిత్తులు అన్నారు. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. అవ్యవస్థిత చిత్తుల యొక్క ప్రేమ కూడా ప్రమాదమే. వీడికి ప్రేమ వచ్చింది, ఇవాళ పీకి దాకా పెడతాడు, రేపు పొద్దున కాపు వచ్చింది మొత్తం కక్కు అంటాడు. ఇంక వీడి వల్ల ఉపయోగం ఉంది మనకి? ఆ అవ్యవస్థిత చిత్తుడు అయిపోతాడు మానవుడు శివమాయ వల్ల. ఆ మాయ వల్ల పొలుగుతున్నావు కానీ మూఢుడా, ఈ శివుడి కంటే ఈ సృష్టిలో పరమాత్ముడు మరెవడు, ఆయన ఒక్కడే ఈశ్వరుడు అన్నది ఋగ్వేదం. ఋగ్వేదం మాట వినలేదు ఆయన, నీకు పక్షపాతం అన్నాడు. అప్పుడు యజుర్వేదం శివుణ్ణి పొగిడింది, ఈశ్వరుడు ఆయన ఒక్కడే అంది. అయినా వినలేదు ఆయన. సామవేదం గానం చేసింది శివుడి గురించి, అయినా వినలేదు. అథర్వణ వేదం లేచి అసలు మంత్రస్వరూపుడు అంటేనే ఆయన అంది, అయినా సరే బ్రహ్మ వినలేదు. సరిగదా, లేచి నిలబడి ఈ సభంతా పక్షపాతంతో పలుకుతోంది, ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు అని నేను అంటున్నాను, దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే భస్మం చేస్తానన్నాడు. ఆ అనడంతో ఈశ్వరుడి ముఖం నుంచి భయంకరమైన క్రోధాగ్ని బయటకు వచ్చింది. ఆ క్రోధాగ్ని నుంచి పుట్టుకొచ్చాడు ఒక ఆయన, మహా అద్భుతమైన నల్లని శరీరంతో ఉన్నాడు, సూర్యుడిలా మెరిసిపోతున్న కళ్ళతో దిగంబరుడై గొడ్డలి సోలం కత్తి ఇటువంటి ఆయుధాలతో పుట్టుకొచ్చాడు. చేతిలో గొప్ప ఢక్క ఉంది, ఢమఢమ ఢమఢమ అంటూ ఆ ఢక్కని ఊదాడు, విసర్జించాడు, దానిని వాయించాడు. నోట్లోంచి ఉఫ్ఫని ఉత్తు ఉంటే ఆ నోట్లోంచి వచ్చే గాలితో అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చాయి. ఆయనే భైరవుడు. భీ అని ఒక శబ్దం చేశాడు శివుడు, ఆ రవం నుండి పుట్టాడు గనక భైరవుడు అన్నారు. భైరవుడు అరిస్తే లోకాలన్నీ కంపించిపోతాయి, మృత్యువుకి మృత్యువు ఆయన, అందుకే కాలభైరవుడు అన్నారు. ఆ కాలభైరవుడు పుట్టి ఆగ్రహంతో నోటికొచ్చినట్లు మాట్లాడి నేనే గొప్పవాణ్ణి అని పొగిడిన బ్రహ్మగారి ఐదవ ముఖాన్ని గిల్లేసేట. గిల్లడం అంటే అంత తేలికో తెలుసా? అప్పుడే పుట్టిన చిగురాకుని గోళ్ళతో గిల్లుతామే, అంత తేలికగా తన ఎడమ చేతి గోళ్లతో బ్రహ్మగారి ఐదవ ముఖాన్ని, ఊర్ధ్వముఖాన్ని గిల్లిలాగేశాడు. దాంతో బ్రహ్మగారి అహంకారం పోయి శివుడి కాళ్ళ మీద పట్టాడు. అప్పుడు ఈశ్వరుడు, లోకానికి ఒక పాలకుడు కావాలనుకున్నాను, కాశీకి క్షేత్ర పాలకుడు ఈ రూపంలో పుట్టాడనమాట, బ్రహ్మగారి అహంకారాన్ని అడిచిన ఈయన ఇక మీదట కాశీకి పాలకుడవుగాక అని తీసుకెళ్ళి ఆలయంలో పెట్టి అభిషేకించాడు. అప్పటి నుంచి కాశీకి కాలభైరవుడు క్షేత్ర పాలకుడయ్యాడు. ఆయన దిశములతో ఉంటాడు, నల్లగా ఉంటాడు, నల్లని వస్త్రాలు ధరిస్తాడు, మోకాల వరకు ఉండే ఒకనొక లంగోటా లాంటి బట్ట కడతాట, ఒక్కొక్కప్పుడు అది కూడా తీసి తాండవమాడతాడు. ప్రపంచ ప్రళయ కాలంలో కంతుడక్క మోగిస్తూ భువన బ్రహ్మాండాలు కదిలిపోయేలాగా ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యానికి లోకాలన్నీ నాశనమైపోతాయి. అంతలోనే మళ్ళీ ప్రేమతో వీటిని పునర్జీవితం చేస్తాడు, పునరుజ్జీవనం పొందేలా చేస్తాడు. ఈ విధంగా లోకాలని నాశనం చేసి కాలభైరవుడికి తప్పక కాశీ వెళ్ళాక నమస్కారం చేసి తీరవలసిందే. మణికర్ణికా ఘట్ట స్నానం, అనంతరం డుట్టి విక్రేశ్వర పూజ, అన్నపూర్ణ దర్శనం, శనైశ్చరుడికి దీపారాధన, విశ్వేశ్వర దర్శనం, ఇవన్నీ అయ్యాక విశాలాక్షికి నమస్కరించి అక్కడ నుంచి హుటాహుటిన బయలుదేరి కాలభైరవుడికి భక్తితో మ్రొక్కాలి. ఆయన కుక్కని వాహనంగా చేసుకుని తిరుగుతాడు, ఒక్కొక్కప్పుడు కుర్కురం తానే కుక్క అయి తిరుగుతాడు. అందువల్ల తప్పక మహాత్ముడికి భక్తితో నమస్కరించాలి. కాశీ వెళ్ళాక కాలభైరవుడికి నమస్కరించకపోతే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేం. క్షేత్ర పాలకుడు గనక ఆయన, క్షేత్ర పోషకుణ్ణి, క్షేత్ర పాలకుణ్ణి ఇద్దరిని భక్తితో పూజించకపోతే కాశీలో ఉండలేం. అనగానే కాశీలో దండపాణి అని ఒక ఆయన ఉన్నట్ట, ఆయన ఎవరు అన్నాడు అగస్త్యుడు. అది చెబుతున్నా విను, పూర్వం స్థూలకేశుడు అని ఒక యక్షుడు ఉండేవాడు, ఆయన వంశంలో హరికేశుడు అని ఒక యక్షుడు పుట్టాడు. ఈ హరికేశుడు చాలా భక్తి శ్రద్ధలతో కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించాడు. 1000 సంవత్సరముల కాలం హరికేశుడు శివుణ్ణి పూజించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నువ్వు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడివి, నీ చేతికి ఒక కర్ర ఇస్తాను, ఈ కర్ర పుచ్చుకుని కాశీలో, కర్రని సంస్కృతంలో దండం అంటారు, దండము పాణి ఎందు కలవాడు దండపాణి, దండపాణి అనే పేరుతో కాశీలో ఉండు, నీ అనుజ్ఞ లేకపోతే ఎవడు అక్కడ ఉండలేడు, ఎవడన్నా అక్కడ ఉండాలంటే పర్మిషన్ లెటర్ నువ్వు ఇవ్వాలి, రికమెండేషన్ లెటర్ అన్నాడు. ఈ హరికేశుడు ఆకుపచ్చని కళ్ళతో బంగారం లాంటి శరీరంతో మంచి మృదువైన పాదాలతో మృదువైన చేతులతో గొప్ప జటాజోటంతో, జటాజోటం మీద మళ్ళీ రుద్రాక్షలు ధరించి ఒళ్ళంతా విభూతి పూసుకుని కాశీలో ఉంటాడు. ఈయన దండపాణి. నిజం చెప్పాలంటే అగస్త్య, నువ్వు కాశీలో ఉండకుండా ఉండడానికి మూల కారణం ఈ హరికేశుడు, ఈ దండపాణి. నువ్వేం చేసావు, విశ్వేశ్వరుణ్ణి పూజించాను చాలనుకున్నావు, కానీ కాశీ వెళ్ళిన వాడు, బాబు నేను కాశీలో ఉందామనుకుంటున్నాను, నన్ను గంటకు బాబోయని ఆయన్ని మొక్కాలి, ఆయనకి నమస్కరించాలి, ఆయనకి మొక్కకుండా ఉండడం వల్లే నీకు దిక్కు లేకుండా పోయిందన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అగస్త్యుడంతటి వాడు కూడా కాశీలో ఉండలేకపోయాడు ఆ దండపాణి అనుగ్రహం లేకపోతే. అందుకే దండపాణికి తప్పక నమస్కారం చేయాలి. మీరు రోజు శ్లోకం చూస్తారు కదా సుస్పష్టంగా, అందులో దండపాణి కూడా ఒక ముఖ్యుడు. యముడి కంటే కూడా ఇతనికి ఎక్కువ పదవి ఉన్నది, అందరికంటే ఎక్కువ పెత్తనం అయింది. కాబట్టి కాశీలో ఎక్కువ రోజులు ఉండాలనుకున్న వాళ్ళు ఈ దండపాణికి నమస్కరిస్తే దండపాణి దగ్గర ఇద్దరు ఉంటారు, వాళ్లే సంభ్రముడు ఉద్భ్రముడు. అది మీకు చెప్పాను. ఆ సంభ్రమోద్భ్రములు మనల్ని కాశీలో ఉండకుండా బయటికి గెంటుతారు. గెంటకుండా ఉండాలంటే వాళ్ళ నాయకుడిని పట్టుకోవాలి. ఒక ఇంట్లో ఉండాలంటే హౌస్ వానర్ పట్టుకోవాలి. హౌస్ వానర్ పట్టుకుంటే కానీ ఆ ఇంట్లో ఉండకుండా బయటికి మనల్ని గెంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి తీరుతారు, వాడి అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఈ హరికేశుడు అనేవాడు దండపాణి, అతడు ఎప్పుడు కాశీ విశ్వేశ్వరుడికి దగ్గరలోనే అక్కడ ఉంటూ చూడు దండపాణి అని ఉంటాడు, ఆయనకి నమస్కరించండి సార్ అన్నమాట. ఒకవేళ ఆయన ఆలయం ఎక్కడో తెలియకపోయినా నమస్కారం చేసినా ఆయన అనుగ్రహిస్తాడు. ఇందులో ఎవరి అనుగ్రహం లేకపోయినా కాశీలో ఉండలేము. విశ్వేశ్వరానుజ్ఞ లేనిదే కాశిక నగరం భూచరగరాదు. విశ్వేశ్వరుడి అనుజ్ఞ లేకపోతే కాశీలోకి ఎవరము వెళ్ళలేం. కాశీకి వెళ్ళకపోతే అక్కడ మరణించే భాగ్యం రాదు, అక్కడ మరణించకపోతే మోక్షం రాదు. కాబట్టి మోక్షం రావాలంటే ఏం చేయాలి? కాశీలో మరణించాలి. మరణించాలంటే విశ్వేశ్వర అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం లేకపోతే కాశీ వెళ్ళలేము. విశ్వేశ్వర అనుగ్రహం ఉండాలంటే ఈ దండపాణిని, దుంటి విఘ్నేశ్వరుణ్ణి, క్షేత్రపాలకుడైన కాలభైరవుణ్ణి, క్షేత్ర పోషకుడైన బిందుమాధవుణ్ణి ఎంతమందిని పూజించాలి. ఎందరినీ పూజించినా విశాలాక్షిని అన్నపూర్ణని పట్టుకోకపోతే కూడా అక్కడ ఉండలేము. వీరందరూ అనుగ్రహించిన శనిగారు మన పని పట్టకుండా ఆయనకి దండం పెట్టాలి. కాబట్టి ఒక ఊళ్ళో ఉండాలంటే అందరితో ఐకమత్యంతో ఉండరా అని చెబుతున్నాడు. అంతకంటే ఉంది, మీరు చూశారు కదా. ఇప్పుడు మనం ఒక ఊళ్ళో ఉండాలి, ఆ ఊళ్ళో చిన్నవాడితో కూడా ఎందుకు తగాదా తెచ్చుకోవడం? మన దారిని మనం పోతే వాడు ఏదన్నా అన్న పట్టించుకోకుండా ఉంటే, బాబు నీకు దండం అన్నామంటే ఆ ఊళ్ళో సుఖంగా ఉంటాం. ఏ ఊళ్ళో అయినా అంతే, నోరా వీపుకి తేకే అన్నారు. ఏం దండపాణి నువ్వెంత అంటే వాడిని ఎత్తి మీద ఒడికొడతాడు కర్రెట్టి, అక్కడ బుర్ర పగులుతుంది, పోతాం. అంటే కాశీ చివరికి ఏం చెబుతుందో తెలుసా? నువ్వెప్పుడు వినయముతో, అందరితో స్నేహంతో, ప్రీతితో ఉండు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పురాణాలు సరదా కోసం చెప్పిన కథలు కావు. నువ్వు ఏ ఊరైనా ఉండు, ఆ ఊరు నీదైపోతుంది. ఇప్పుడు మేము వెళ్ళిన చోటల్లా ఆ ఊళ్ళో వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి ఆనందంతో వాళ్ళ దగ్గర మంచి నేర్చుకుంటున్నాం, ఆ ఊళ్ళో ఉన్న గొప్పతనాన్ని పొగుడుతున్నాం, చెడ్డుంటే ఎత్తం పైకి మేము. అప్పుడు ఏమవుతుంది మీకు? అమ్మయ్యా ఈయన మనవాడు అనిపిస్తుంది. అదే రోజు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా మీరు దుర్మార్గులు, మీరు పాపాత్తులు అని తిడితే మీకు మండుతుంది. ఇలా డప్పు మోయించిన ఎత్తి మీద ఊళ్ళోంచి గెంటేస్తారు. అందువల్ల ఎప్పుడూ కూడా టంకా మీద దెబ్బ కొట్టి సాధ్యమైనంత వరకు ఇతరులలో ఉన్నటువంటి పవిత్రత తీసుకోవాలి. లోపం ఎత్తితే లోపం లేనివాడు ఎవడండి? అసలు లోపమే ఎత్తాలనుకుంటే అన్ని తప్పుల కిందే కనిపిస్తాయి. తప్పు పట్టుకోవడానికి ఒక మార్గం చెప్పాడు. ఒక వ్యక్తిని వదిలించుకోవాలనుకున్నట్ట, ఆ వ్యక్తి నాలుగు పెసరట్లు ఈయన తుప్పమా వేసేట. ఏనే రాక్షసుడా, కుంభం పోసినట్టు నాలుగు పెసరట్లు వేస్తావా? నువ్వు దుర్మార్గుడివి, నన్ను చంపడానికి పెసరట్లు పెట్టావు అని తిట్టిపోయేట. వాడు తిట్టాలనుకుంటే అంతే ఒక్కొక్కప్పుడు. అదే ప్రేమతో అవతల వాడితో స్నేహం కలుపుకోవాలనుకుంటే నాలుగు పెసరట్లు పెట్టాడు. ఇంత పొట్టకి ఇంత అన్నం పెట్టి పోషిస్తున్న పుణ్యాత్ముడు అంటే స్నేహం కుదురుతుందన్నమాట. అందుకని కాశీలు అసలు అంతరార్థం ఏమిటంటే చిట్ట చివరికి ప్రతి ప్రాణిని ప్రేమించి ప్రీతితో వారితో స్నేహం కలుపుకుంటే అక్కడ ఉండగలుగుతావు, లేకపోతే ఉండలేవు. అది దేవుడైనా జీవుడైనా ఒకటే. ఇక్కడ ఒక రహస్య కథ చెబుతున్నాను విను. కాశీలోకి విశ్వేశ్వర అనుగ్రహం లేకుండా వెళ్ళలేడు, వెళ్ళినా విఘ్నాలు కలుగుతాయి అని చెప్పే ఒక పూర్వకథ అని మహాత్ముడు లోపాముద్ర వల్లభుడికి అగస్త్యునికి కుమారస్వామి చెప్పాడు. పూర్వం సేతువు దగ్గర అంటే రామేశ్వరం దగ్గర ధనంజయుడు అని ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కథ నీకు చెబుతున్నా విను. మాతృభక్తి కలిగిన ఒక గొప్ప వ్యక్తి కథ వినాలి. ఈ కథ కొంచెం విషాదంగా కూడా ఉంటుంది, అయినా శుభప్రదమైనది. రామేశ్వరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక గొప్ప కోమట ఆయన ఉండేవాడు. ఎంత మంచివాడు అంటే ఆయన ఆ రోజుల్లో 14 కోట్లకి పడగెత్తాట ఆయన. అసలు డబ్బు ఉండడం ఒక ఎత్తు, మంచితనం ఒక ఎత్తు కదా. కోటికి పడగెత్తడం అంటే ఏమిటో చెబుతా వినండి. పూర్వకాలంలో ఎప్పటికీ వాళ్ళే బ్యాంకుల్లో దాచేవారు కదా, ఎక్కడ పడితే కొన్ని డబ్బులు. ఒక కోటి బంగారు నాణ్యాలు వచ్చాక ఈ కోటి బంగారు నాణ్యాలని ఒక మట్టి కొండలో పెట్టి దాన్ని వాళ్ళ దొడ్లో గొయ్యి తవ్వి అడుగును పాతి పెట్టేవారు. ఎక్కడ పాతి పెట్టామో తెలియాలిగా మళ్ళీ రేపొద్దున. అందుకని ఆ పాతి పెట్టిన చోట ఒక నాగేంద్ర స్వామి గుడి పెట్టేవారు పడగ. ఆ పడగ కింద కోటి రూపాయలు ఉన్నాయి. కోటికి పడగ ఎత్తడం అంటే ఇది, కోటికి పడగెత్తడం. ఇలాంటి కోట్లు 14 కోట్లకు పడగెత్తేట ఆయన, అంత డబ్బున్నవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆ పల్లెటూరికి ఎక్కడ నుంచి పెడితే అక్కడి నుంచి జనం రావడం కష్టం కనుక ఉన్న ఊళ్ళో ఉన్న 10 మందిని పిలిపించి కూర్చోబెట్టి, ఒరే మీ ఊళ్ళో వాళ్ళందరికీ ఏమిష్టమని అడిగంట. మాకు ఊళ్ళో మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఒక చెరువు బావి తవ్వించమన్నారు. సొంత డబ్బులతో బావి తవ్వించాడు, చెరువు తవ్వించాడు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు అన్నారు మాకు పురాణాలంటే ఇష్టం, కానీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పురాణం చెప్పడానికి దూరం నుంచి పండితులు రారు, ఎందుకంటే ఈ ఊళ్ళో జనం తక్కువ ఉంటారు. పురాణం చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఎదురుగుండవు, ఇలా మీలో జనం ఉంటే ఉత్సాహం. ఎవడు రాకపోతే ఎవడికి చెప్తాడు, వీడు మైకి చెప్పడానికి, ఇదేమైనా స్టూడియో కాదుగా. కాబట్టి జనం బాగా లేని చోటికి పౌరాణికులు రారు. నువ్వు మన ఊళ్ళో ఉన్న ఈ పాతిక గడపలకి ఏదో రకంగా పురాణం చెప్పించు అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎక్కడెక్కడ పౌరాణికుల్ని పిలిపించి, ఇదిగో మా ఊళ్ళో జనం కేవలం 25 గడపల వాళ్ళు, అంతా కలిపి 100 మంది కంటే ఉండరు. ఈ 100 మందికి పురాణం చెబితే నేను రోజుకి 10 బంగారు కాసులు ఇస్తానన్నట్ట. ఆ రోజుల్లో చిల్లిగవ్వతో బతికే రోజులు అవి. అటువంటి రోజుల్లో రోజుకి 10 కాసులు ఇస్తానన్నాడు. అసలు 10 కాసులు అనగానే గుండెలు బాదుకుని వచ్చేవారట పౌరాణికులు. నేనంటే నేనని పైగా పోటీ పడి వచ్చేసేవారట, నేనే పురాణం చెబుతా, నేనే చెబుతా అని ముగ్గురు మైకుల దగ్గరికి పరిగెత్తేవారు. 10 కాసులు అక్కడ అంటే వీళ్ళు కాదు, నేను చెప్పేది అక్కడ. ఈ విధంగా ఎవరికి వాళ్ళు బాగా పురాణాలు చెప్పడానికి వచ్చేవారు. ఆ పురాణం చెప్పడానికి వచ్చే వాళ్ళలో మహాత్ములు కొందరు ఉండేవారు. అందరూ పౌరాణికులలో గొప్ప వాళ్ళు అవుతారు, అందులో కొందరు అనుభవించి చెప్పేవాళ్ళు ఉంటారుగా. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు, ఆయన కాశీ మహిమ చెప్పాడు. ఈ ప్రపంచంలో సర్వకాల సర్వావస్థలలో ప్రళయంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం కాశీ, కాశీకి వెళ్ళకపోతే మోక్షం లేదు అని కాశీ గురించి పదే పదే నేను 5 రోజుల నుంచి మీకు ఉదరగొడుతున్నట్టుగా ఆయన ఉదరగొట్టాడు కాశీ వైభవాన్ని. ఆ వైభవం చెబుతున్నప్పుడు ఈ చెప్పిస్తున్న షావుకారు గారికి ఈ వయస్సుకి ఒక్కే ఒక్క కూతురు ఉంది పాపం చిన్నపిల్ల. ఆ అమ్మాయికి 8 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నాయి. రోజు ముందు వరుసలో కూర్చునేదట. ఆడవాళ్ళు ఎప్పుడు ముందు కూర్చుంటారు, వెనక వాళ్ళు మగవాళ్ళు కూర్చునేవారు పూర్వం నుంచి కూడా పురాణాల్లో, ఇప్పటికి కూడా అలాగే కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఈయన ఒళ్ళోనే కూర్చుని ఈ పిల్ల ఆ పురాణాన్ని శ్రద్ధగా వినేది. కొంతమంది చిన్నపిల్లలు పురాణం వింటారండి, పెద్దవాళ్ళు అంత శ్రద్ధగా వింటారు. పెద్దవాళ్ళ మధ్యలో హలో అంటారు ఫోన్లు, కానీ చిన్నవాళ్ళు హలో అనరు. అంత శ్రద్ధగా పురాణం వింది ఆ అమ్మాయి. ఎన్నో పురాణాలు వింది కానీ కాశీ వైభవం చెప్పిన పద్మాగర్ గారి పురాణం మాత్రం గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోయింది ఆవిడికి. అమ్మ ఏమి కాశీ, ఏమి కాశీ అనుకుంది. ఈయన అస్తమాటు 9 రోజులు అక్కడ ఉండండి, కాశీలో మరణిస్తే పుణ్యం, కాశీలో మణికర్ణికలో స్నానం చేయండి, డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి అని చెబుతూ ఉంటే ఉత్సాహంతో పరవళ్ళు దొక్కేసింది అమ్మాయి మనస్సు. పురాణం పూర్తయ్యాక పౌరాణికుడిని బాగా సన్మానించేటప్పుడు, నాన్నగారంటే శాల్వానే కప్పుతానే ఆయనకి, ఆయనకి నేనే దక్షిణిస్తానంది. అలాగే బిడ్డ అన్నాడు ఆయన. ఆ అమ్మాయి చేతే బొట్టు పెట్టించాడు, ఆ అమ్మాయి చేతే సత్కారం చేయించాడు. ఆ అమ్మాయి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన వెళ్ళిపోయాక ఇంటికి వచ్చి, నాన్నగారు నాన్నగారు నాకు ఒక కోరిక ఉంది తీర్చరా అంది. ఏమిటి తల్లి అన్నాడు ఈయన. కాశీ కాశీ అని ఎంతో చెప్పాడు ఆయన, నాకు కాశీ వెళ్ళాలని కోరికగా ఉంది, నన్ను కాశీ తీసుకెళ్ళండి నాన్న అంది. ఎక్కడి రామేశ్వరం ఎక్కడి కాశీ. ఆ రోజులలో మాట వరసకు కూడా ఏ వాహనాలు వెళ్ళని కాకేకారణ్యాలు, కాలినడకన ఎడ్ల బళ్ళ మీద, గుర్రాల మీద, గుర్రబళ్ళ మీద వెళ్ళేవారు. వెళ్ళడం ఒక ఎత్తు, దారిలో భయంకరమైన క్రూర మృగాలతో కూడిన అరణ్యాలు, మధ్యలో దొంగలు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇంటి నుంచి కాశీ వెళ్ళి తిరిగి వచ్చేలోపు వాడు బతుకుతాడో లేదో తెలియదు, కనుకే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఓటనివ్వరు. అసలు రహస్యం అది. పైగా కాశీ ఎలాగో మహాశ్మశానం గనక. అమ్మ చాలా కష్టమే, 1 ఏడాది పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, ఇంటికి వస్తావో లేదు తెలియదు. అయినా కాశీకి నాన్నగారితో వెళ్ళకూడదు, నీకు పెళ్ళైతే మీ ఆయన తీసుకెడతాడులే కాశీ అన్నాడు. ఈయన తప్పించుకోవడానికి పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెడతాడులే కాశీ, అంచేత నేను తీసుకెళ్ళకూడదు అన్నాడు. వెంటనే ఈ అమ్మాయి అయితే నాకు పెళ్లి చేసేయ్యి అది, అంటే పెళ్లి చేసేస్తే మొగుడు కాశీ తీసుకెడతాడని. మా తమ్ముడు మా తర్వాత వాడిపోయి రత్నాకర్, అవాడు చిన్నప్పుడు పెళ్ళిళ్లలో బూర్లు పెట్టేవారు కదా, బూరులు పెట్టమని ఇంటికి వచ్చి అడిగితే పెళ్ళిళ్ళలోనే పెడతారనేది మా అమ్మ. అయితే నాకు పెళ్లి చేయవా, నాకు పెళ్లి చేయవా, పెళ్లి చేస్తే బూరులు తరపు తరపు నడిపించాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు పాప, అసలు విషయం పెళ్లి పెళ్లి అంటే నాలుగు బూరిలే అనుకున్నాడు పాపం. యావత్ జీవితం గారెలు అయిపోతాయని తెలియదు. గారెలు అంటే తెలుసుగా మీకు, తద్దినాల్లో పడతారు, బతుకాలు ఒకటి కొన్ని 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 కష్టాలు. సరే ఏది ఏమైనప్పటికీ పాప ఈ చిన్నపిల్ల 8 ఏళ్ళు వచ్చేసరికల్లా నాకు పెళ్లి చేసేయండి, మా ఆయన కాశీ తీసుకెడతాడండి అంటే ఆయన చిరునవ్వు సర్లేవే అన్నాడు. ఆ పూర్వకాలంలో చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. అష్టవర్షాభవేత్ కన్యా, 8 ఏళ్ల స్త్రీ కన్య అవుతుంది అని. ఈ అమ్మాయికి 12 ఏట పెళ్లి చేశారు. ఈ 12 ఏళ్ల వయస్సులో 16 ఏళ్ళు మొగుడు వచ్చాడు ఆవిడికి. పెళ్లి 5 రోజులు పెళ్ళిళ్ళు పైగా. ఇదిగో ఈ ఊళ్ళో 5 రోజులు పెళ్ళిళ్ళు గురించి రాశారుగా చాలా చక్కాను. అలా 5 రోజులు చక్కగా పెళ్లి చేసేవారు. ఈ పెళ్లిలో 5వ రోజు ఇద్దరిని అరుంధతి వశిష్ఠులు చూపించారు. అరుంధతి నక్షత్రాన్ని పెళ్లిలో చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ విడిచిపెట్టకుండా కలిసి ఉంటారు, ఎక్కడికైనా కలిసే వెళతారు. అందుకని వాళ్ళని చూస్తే ఈ చూసిన వాళ్ళు కూడా అలాగ ఐకమత్యంతో ఉండడం కోసం. అసలు ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని ఎవడు చూస్తున్నాడు? ఈ పక్కన కొత్త పెళ్లి కూతురు ఉంటుంది, ఈ స్పర్శ ఆనందం, దాంతో పక్కన పురోహితుడు ఏదో చెబుతాడు, వీళ్ళ దాన్ని వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. పెళ్లికి ముందే 50 కబుర్లు అయిపోయాయి, ఏదో తాళి కట్టడం అనే తద్దు తప్ప అన్ని అయిపోయాక పెళ్ళి. కాబట్టి ఏం చూడరు, చూడకపోవడం వల్లే పెళ్ళయ్యాక తనుగు చూస్తున్నారు. తప్పక అరుంధతి వశిష్ఠుల్ని చూచి తీరాలి, అప్పుడు పెళ్ళిళ్ళు ఐకవత్యంతో సాగుతాయి. ఈ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నప్పుడు భర్తతో అందీమే, ఏమండి నాకు ఒక కోరిక ఉంది తీర్చరా అంది. వీడు కొత్త కుర్రాడు, అందులో ఇంత తెలివితేటలు ఉన్న కుర్రవాళ్ళు కాదు ఆ రోజుల్లో. పెళ్లి అయిన కొత్తల్లో ఇంకా 5వ రోజు భార్యామణి చిన్నపిల్ల ఏదో కోరుతోంది, అందుకని ఏమిటి నాకు తెలియదు, నేను ఎప్పుడు మా ఊరు దాటి వెళ్ళలేదు, మా ఊళ్ళోనే ఊరికే బుడగలు ఆడుకుంటూ ఊదుకుంటూ క్రికెట్ బాల్ ఆడుకుంటూ ఉన్నాను, సర్లే కనుక్కుని తీసుకెడతాను అన్నాడు. సరే పెళ్ళయ్యింది. పెళ్ళయ్యాక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కుర్రాడు, నాన్న నాన్న మా ఆవిడే కాశీ తీసుకెళ్ళమంది, కాశీ అంటే ఎక్కడ, ఎంత దూరం, ఎలా ప్రయాణం చేయాలి, నడిచి వెళ్ళాలా, ఎట్ల బండి మీద వెళ్ళాలంటే ఆయన పక్కపక్కనవి కాశీ ఎక్కడెక్కడ ఉందిరా, ఏకంగా 3000 మైళ్ళ దూరంలో ఉన్నది, ఓరి నాయనో ఎడ్ల బండి మీదో రథం మీదో వెడితే కూడా ఎంతకాలం పడుతుందో తెలియదు, పిచ్చెక్కిందా, మీ ఆవిడికి పిచ్చా నీకు పిచ్చా పో అన్నాడు వాడు, వాళ్ళ నాన్న. దాంతో వీడు బుర్రగొక్కుని, ఇదిగో ఇప్పుడు మా నాన్నని కదిలిస్తే కొట్టేటట్టున్నాడు, కుర్రాడు కదా కొడతాడు కూడా, నా రోజులు 16 ఏళ్ల వయస్సులో పెళ్ళైనా పిల్లలు కొట్టేవారు తల్లిదండ్రులు, ఇప్పుడా ఏ బిడ్డనన్నా పట్టుకుంటే వాడికి బుర్ర పాలు కొట్టినట్టే. అందుకని ఇప్పుడు కా తర్వాత కొంచెం మన పెళ్ళయింది, ఇంకా గట్టిగా 7 ఏళ్ళు కూడా గడవలేదు కదా, కొద్ది రోజులు గడిచాక కాశీ ఎక్కడుందో తెలుసుకుంటాను, తెలుసుకుని నా చేతికి పెత్తనం వచ్చాక మా ముసలి నాన్నని మూల పడగొట్టి అప్పుడు మన ఇద్దరం వెడదాం అన్నాడు. సరే అనుకుంది పాప, ఏదో పెళ్ళయింది ఇంటికి వచ్చింది కానీ ఎప్పుడు నేను కాశీ వెడతానా, మా మామగారు ముసలాడు మూలకెళ్ళి పెత్తనం మా ఆయన చేతికి వస్తుందా అని పాప కాశీ, అంతకంటే ఆమె ప్రేమంతా కాశీ. ఈవిడ మాట దేవుడు విన్నట్టున్నాడు, ముసలాయన మూలన పడ్డాడు. దాంతో పెత్తనమంతా మొగుడు చేతికి వచ్చింది. ఏమయ్యో మొగుడు పెత్తనం నీ చేతికి వచ్చింది, అత్తగారు కూడా లేదు, ఇక మన ఇద్దరం కలిసి హాయిగా కాశీ పోదామంటే మా నాన్న వ్యాపారం ఇప్పుడేగా చేతికి వచ్చింది, కొంచెం ఆ వ్యాపారంలో లావాదేవీలు తెలుసుకుని 4 రూపాయలు సంపాదించుకున్నాక వెడదాంలే అన్నాడు మళ్ళీ. ఈలోపు ఈవిడ గర్భవతి అయ్యింది. కడుపుతో ఉండగా కాశీ ఏం పెడతాం, ప్రయాణం చేయకూడదు కదా, పిల్లాడు పుట్టాక తర్వాత చూద్దాంలే అన్నాడు. పిల్లాడు పుట్టాడు, పిల్లాడు పుట్టాడు కదయ్యా కాశీ అంది. ఏ చంటి పిల్లాన్ని తీసుకుని బాల్యంతరాలు ఇవి కాశీ ఏం పెడతాం, కాస్త ఆగు అన్నాడు. ఓ 7 ఏళ్ళు వచ్చింది పిల్లాడికి, 7 ఏళ్ళు వచ్చింది కదా కాశీ అంది ఈవిడ. అబ్బా ఓ పక్కన 7 ఏళ్ళ పిల్లాడు, వాడు రాత్రి ఏడుస్తాడు, నాకు ఆ వ్యాపారం, కొంచెం ఆగు పెళ్ళామా, నీ కోరిక గ్యారంటీగా తీరుస్తాను అన్నాడు అన్నాడు. ఆ రాత్రి గుడ్డిపోటు చచ్చిపోయాడు పాపం. చెప్పాను కర్మయోగం, ఆ రాత్రి భర్త చచ్చిపోయాడు. అప్పుడు ఏడ్చింది ఈ పిల్ల, మా నాన్న పురాణం చెప్పించినప్పటి నుంచి కాశీ మీద వ్యామోహంతో ఉన్నాను, ఎప్పుడు కాశీ వెడదామా, ఎప్పుడు విశ్వేశ్వరుణ్ణి చూద్దామా అని తహతహలాడుతున్నాను, నా ఊహంతా పోయింది, నా భర్త పోయాడని ఏడ్చి అయినా గుండె ధైర్యం తెచ్చుకుని ఏమైనా ఈ జీవితంలో కాశీ చూడాలి అనుకుని కాశీ కోసం రాకాశిలాగా దృఢత్వంతో నిలబడింది. భర్తకి సంస్కారం చేయించింది, వ్యాపారం అంతా తానే చేపట్టింది. అసలు ఆడవాడు వ్యాపారం గట్టిగా చేయాలి కానీ వాళ్ళ ముందు ఈ మగాళ్ళు ఏమాగుతారండి? ఆవిడ కోట్లు సంపాదించింది డబ్బు కోసం కాదు, కాశీ వెళ్ళడానికి. సంపాదించి కొడుకుని కష్టపడి చదివించి పెంచి వాడిని గొప్ప దక్షుణ్ణి చేసింది. వాడికి 16 ఏళ్ళు వచ్చేదాకా వాడిని పెంచింది. 16 ఏళ్ళు రాగానే, ఒరే నాకు చిన్నప్పటి నుంచి కాశీ వెళ్ళాలనే కోరిక ఉంది, నా దురదృష్టం వల్ల కాశీ వెళ్ళలేకపోయాను రా, నా భర్త చచ్చిపోయాడు, ఇప్పుడు కూడా నేను సంపాదించింది డబ్బు మీద వ్యామోహంతో కాదు, నేను కాశీ వెళ్ళాలి, ఈ వ్యాపారం డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను కాశీ పంపించిన ఆయన అంది. ఇన్ని కోట్లు ఇచ్చిన మా అమ్మని కాశీ పంపించకపోతే ఎలాగనుకున్నాడు ఈ కొడుకు. ఆ కొడుకుకి ధనంజయుడు అని పేరెట్టింది అనమాట. వాడికి తల్లి అంటే ఎంత ప్రాణమో తెలిసినా అండి, అసలు ఎందుకో తెలియదు కానీ ఈ ధనంజయ అని పేరు పెట్టిన వాళ్ళు చాలా మందిని చూసిన వాళ్ళు అందరూ తల్లిని భక్తితో పూజించిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అప్పుడు కూడా. భారతంలో కూడా తల్లిని ఎంతో భక్తితో ఎక్కువ పూజించిన వాడు ధనంజయుడు అర్జునుడు. ఈతడు అంతే. ఇక్కడ చెప్పాడు ఒక్క వైశ్యోత్తముండు కలడు ధనంజయుండని అతడు మాతృభక్తుడు అన్నాడండి 59వ వచనంలో. అంత మాతృభక్తి. అమ్మా నీకు మాట ఇస్తున్నాను, నేను తప్పక నిన్ను కాశీ పంపుతాను, ఇన్ని కోట్లు నాకు ఇచ్చేవు, ఎందుకు నేను ఈ కోట్లు ఏం చేసుకుంటాను, నీకోసం కాకపోతే